పరలోకపు తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాధికారి, సర్వకృపలకు ఆధారభూతుడా, సర్వసృష్టికి కారణభూతుడమైన తండ్రి, నా సృష్టికర్తవైన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన రాత్రంతా కాపాడి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. వందనాలు. మీరుంచిన ఉద్దేశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు నీ ప్రజల మధ్య నిలవబడటానికి మీ సంకల్పమైనందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. అపాత్రాలని, యోగ్యత అర్హత లేని దాన్ని ప్రభువానని జ్ఞాపకం చేసుకొని నీ సులువ చాటున మరుగుపరచని రక్త ప్రోక్షణ అనుగ్రహించి నాయన నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. యోగ్యత, జ్ఞానము, అర్హత లేని దాన్ని ప్రభువ, నా స్థితి అంతా ఎరిగిన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని, దేవ ఆశతో వచ్చినటువంటి ప్రతి హృదయాన్ని మీరు తృప్తిపరచమని. దేవాంచ దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం దేవా, మీ రాక కొరకైనటువంటి సిద్ధపాటు నాకు మాకు దయచేయమని. ఈ ఉదయకాలం ప్రభువా మీ ఆత్మ ద్వారా నన్ను మమ్మల్ని మీరు నడిపించమని. చేరివచ్చిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ దేవా, కనబడి కనబడనటువంటి అంధకార చీకటి శక్తుల్ని యేసు నామంలో బంధిస్తూ యేసయ్య ఉన్నత నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము వాక్య ధ్యానము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2:4. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఇచ్చేయించుచున్నాడు. మరొకసారి చదువుకుందామండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఇచ్చేయించుచున్నాడు. ఈ దినము మన వాక్య ధ్యానము సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం. ఈ మాట వినంగానే మనకి ఎందుకు ఇలా అని ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం రక్షించబడినటువంటి వాళ్ళమే, అనుదినము వాక్యము చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, సమాజ మందిరాలకు వెళ్తున్నాం, సహవాసంలో ఉంటున్నాం, అన్నీ చేస్తున్నాం. అయితే ఈ మాట మనకి కొంత ఆలోచింప చేసేదిగా ఉంటుందన్నమాట. సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం, రక్షింపబడటం అయితే యేసుక్రీస్తు వారిని మనము సొంత రక్షకుడిగా అంగీకరించి మరి విశ్వాసము ద్వారా కృపచేత మనం రక్షించబడ్డాం. అయితే రక్షించబడినటువంటి మనం మన ఆత్మీయ జీవితం ఎలాగూ కొనసాగాలి, ఎలాగూ జీవిస్తే మనం ఆయన్ని ఎదుర్కోగలం, ఆయన సన్నిధిలో మనం నిలవబడగలం. రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా పరలోకం చేరటం అనేది అసంభవం. చాలాసార్లు మనం అనుకుంటాం రక్షింపబడ్డాం పర్లేదులే మనము దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాము అనేటువంటి భ్రమతో మనం జీవిస్తూ ఉంటాం. రక్షించబడి ఉంటాము, అయితే అనేక సార్లు ఆ రక్షణను గూర్చినటువంటి జ్ఞానం, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం లేకుండానే మన జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. అయితే దేవుడు మనతో మాట్లాడేది ఏంటి అంటే, మరి రక్షించబడినటువంటి మనము సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలో కూడా ఉండాలి అన్నదే. అది ఇచ్చ ఆయన కోరిక అనేది ఇక్కడ మనకు వాక్యం తెలియచేసేటువంటి సత్యం. మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:13, అసలు మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకి స్పష్టంగా రాయబడి ఉంది. 1:13 ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:13. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. రక్షించబడినటువంటి మనము దేవుని యందు విశ్వాసముంచడం ద్వారా ఆత్మ చేత ముద్రించబడ్డాం. అయితే ఆత్మచేత ముద్రించబడినటువంటి మనము ఆ సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలో కూడా కొనసాగాలన్నదే దేవుని యొక్క ఆశ. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలోనే 1:4-6 మనం చూస్తే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు, మనల్ని ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు అనేది ఇక్కడ మనకి వాక్యం ద్వారా తెలియచేయబడుతుంది. మనకు తెలుసు లోకంలో ఎంతో మంది ప్రజలున్నారు, కోటానుకోట్ల ప్రజలున్నారు, అయితే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఆయన సంకల్పంలో, ఆయన నిర్ణయం ప్రకారము ఆయన మనల్ని పిలుచుకున్నాడు. పిలువబడినటువంటి వారంగా, ఏర్పరచబడినటువంటి వారంగా మనల్ని రక్షించి ఆయనలో కొనసాగటానికి ఇష్టపడ్డాడు. అయితే మన జీవితాలు సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగి కొనసాగుతున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అంత్య దినాల్లో ఉంటున్నాం, అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం, దేవుని రాకడ సమీపంగా ఉంది. అయితే చాలా సార్లు మనం అనుకుంటాం మనము పర్ఫెక్ట్ గా ఉన్నాము అని మనం మనల్ని మనం సర్ది చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ విషయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటి అంటే, మన పితరులు అనేక మంది బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఎరిగి కూడా మరి వారి అంతము ఎంతో భయంకరంగా ఉండటం కూడా మనకి వాక్యము సెలవిస్తుంది. అయితే దేవుని ప్రజలు అని చెప్పుకునే వారు కూడా దేవునిలో కొనసాగుతూ కూడా ఈ సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం లేక తిరిగి ఆ అనుభవ జ్ఞానం పొంది ఆయన కొరకు ఎలాగూ జీవించారో కూడా వాక్యం మనకు తెలియచేస్తుంది. మనకు తెలుసు ఈ వాక్యం మన జీవితాలకు ఎంతో దృష్టాంతాలుగా దేవుడు మనకు రాయించి పెట్టాడు అనేది కూడా మనకు ఎంతైనా మరి విదితమే. కాబట్టి మన జీవితాలు ఈ ఉదయకాల సమయమందు ఎలాగున్నాయి అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. రక్షించబడినటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు అంటే, యోహాను సువార్త 14:6 ఇందాక మనం చూసాం ఆయన ఆత్మ చేత ముద్రించాడు. అంతేకాదు రక్షించబడినటువంటి మనల్ని ఆయన సత్యమందు ప్రతిష్ఠ చేశారు. చూడండి యోహాను సువార్త 14:6 ఈ మాట రాయబడి ఉంది. 14:6 యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే మరి సత్యము అంటే ఎవరు అనేది మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారే మనకు సత్యంగా ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. 17:17 ఆయన సత్యమందు మనల్ని ప్రతిష్ఠ చేసినట్లుగా వాక్యం మనకు తెలియచేయబడుతుంది. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం అంటే వాక్యము ద్వారా మన జీవితాలకు అన్వయించుకొని మరి వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యం ఏదైతే మనల్ని హెచ్చరిస్తుందో, మనతో మాట్లాడుతుందో దానికి మనం విధేయత చూపించాలి అన్నదే ఇక్కడ మనకు వాక్యం సెలవిచ్చేటువంటి సత్యం. అనేక సార్లు వాక్యం చెప్తాం, వాక్యం వింటాం, వాక్యం చదువుతాం, కానీ దానిని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మన జీవితాల్లో ఉండదు. తద్వారా మనం ఎంతో నష్టపోయేటువంటి వారంగా కూడా ఉంటాం. ఆ యొక్క సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి అంటే మన జీవితాల్లో ఒకటి మనకి ఎంతైనా అవసరం. ఏంటి అది అంటే, అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:17, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సేవను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకునుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను ప్రార్థనలయందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇది మన జీవితాల్లో మనకి ఎంతైనా అవసరము. అపొస్తలులైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘమును గూర్చినటువంటి ప్రార్థన, దేవునికి మొరపెట్టేటువంటి విషయం ఏంటి అంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. రక్షింపబడ్డాం కాదని చెప్పలేదు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఎప్పుడొస్తుంది? మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మన మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు మన స్థితి ఏంటో మనం ఎరగగలుగుతాం. అంతేకాదు ఇక్కడ ఆయన అంటాడు, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. మనము ఈ లోకం మట్టుకే రక్షించబడి ఆలోచిస్తూ ఉంటే ఆయన యొక్క స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏందో మనం గ్రహించలేం. ఎప్పుడు గ్రహించగలం? మన మనోనేత్రాలు వెలిగించబడినప్పుడే. రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి, ముందే చెప్పారు, రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి పరలోక రాజ్యం చేరతాడు అన్నది అసంభవం. ఇంకొకటి ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం. ఆయన క్రీస్తునందు వినియోగపరిచినటువంటి ఆ బలాతిశయాన్ని కూడా మనం విశ్వసించాలి. అంతేకాదు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నప్పుడే మనం సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటాము అని అపొస్తలులైన పౌలు భక్తుడు ఆనాడు ఎఫెసీ సంఘానికి తెలియచేస్తూ ఈనాడు మనకి మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో అనుభవపూర్వకం అంటే చాలాసార్లు భౌతికంగా కూడా మనము చిన్న ఒక ఒక ఏజ్లో అంత అనుభవం ఉండదు. అయితే దినాలు గడిచే కొలది మన జీవితం కొనసాగే కొలది అనేక అనుభవాలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. ఆ అనుభవాల ద్వారా మనము మన యొక్క మనస్తత్వం పరిపక్వతలోనికి వస్తుంది. చూడండి, 17-18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక మనస్తత్వం ఒక పరిపక్వత జీవితాల్లో ఉంటుంది. అయితే ఎదిగే కొలది మరి జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు అనేక అనుభవాలు చోటు చేసుకున్నప్పుడు జీవితం యొక్క ఆ యొక్క పరిణితిలోనికి మనం రావటానికి మనము జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏమంటాడంటే ఈయన, ఎప్పుడైతే మన మనోనేత్రాలు వెలిగించబడతాయో వాక్యంలో మనం ఎప్పుడైతే ప్రతిష్ఠ చేయబడతామో అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనము గ్రహించగలము అనేది ఇక్కడ మనకు వాక్యం తెలియచేసేటువంటి సత్యం. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీరు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు. మన జీవితాల్లో ఏముండాలి? మహిమాస్వరూపు యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొక్క జ్ఞానము ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు మనము గ్రహించాలి. ఎందుకు ఈ బైబిల్ స్టడీలు, ఈ బైబిల్ కోర్సులు ఇవన్నీ ఎందుకు అంటే దేవుని గూర్చినటువంటి వాక్యం. అయితే అదే అది అక్షరానుసారంగా మన జీవితాల్లో ఉండకూడదు, కానీ అనుభవంలో మనము వాటిని మనం అన్వయించుకుంటే, వాటిని మనము జీవితంలో అభ్యాసం చేసుకుంటే ఈ యొక్క జ్ఞానము ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు మనకి వస్తుంది. అది ఎక్కడ వస్తుంది? ఏదో చదివేయటం, వినేయటం, చెప్పినటువంటి ఆ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం వీటి ద్వారా రావు. కానీ దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు, ఆయన యొద్ద మనము మనం ఆయన్ని గోజారినప్పుడు ఆయన ఆత్మ ద్వారా మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. అక్షరానుసారంగా మనం చదువుతాం, విడిచిపెడతాం. మన జీవితాల్లో అనేక సంవత్సరాలు ఇలాంటి దినాలు ఉన్నాయి అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మనకి అర్థమవుతుంది. బైబిల్ అంతా ఎన్నోసార్లు చదివి ఉంటాం, అయితే దాని సారాన్ని ఎంతవరకు మనం గ్రహించాము అనేది మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడినప్పుడే మనకి అర్థమవుతుంది. ఈ విషయంలో మనము ఉదాహరణగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త ఏమంటున్నాడు, తన మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఆ జవాబు ఏంటి, ఆయన దేవుని సన్నిధిలో తనని తాను ఎలాగో పరీక్షించుకున్నాడు అనేది మనం చూసినట్లయితే ఈ యొక్క యెషయా గ్రంథంలో 1 నుండి 5 అధ్యాయాలు కూడా యెషయా ప్రవక్త మరి ఇజ్రాయేలీల గురించి, వారి స్థితి గురించి, అంటే ఇతరుల గురించి చెప్పే విధానంలోనే ఆయన ఉంటాడు. మన జీవితంలో కూడా అనేక సార్లు మనము ఇతరులను గురించి మనం పరీక్షించేవారిగా ఉంటాం, ఇతరుల యొక్క పరిస్థితిని మనము ఆలోచన చేసేవారంగా ఉంటాం. అందుకనే మనం బల్ల తీసుకునేటప్పుడు మరి వాక్యం ఏం సెలవిస్తుందంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాక్యం చెప్పే సత్యం ఏంటంటే ఏది కూడా ఇతరులకు కాదు కానీ, ఇతరులను గురించి కాదు కానీ, నన్ను నేను మనల్ని నేను మనము పరీక్షించుకోవాలి అన్నదే వాక్యం సెలవిచ్చే సత్యం. ఇక్కడ మనకి ప్రవక్త విషయంలో చూస్తే చూడండి, 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రవక్త అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచాడు. ఇందాక మనం చూసుకున్నాం ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, మన మనోనేత్రాలు తెరవబడాలి, మన మనోనేత్రాలు వెలిగించబడాలి. ఇక్కడ ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడు, అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ఆసీనుడై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. చూసిన వెంటనే ఆయన యొక్క ఆ యొక్క ప్రభావం, ఆయన మహిమ, ఆయన ఆ యొక్క జీవిత అంటే అక్కడ ఉండేటువంటి పరిసరాలంతటిని కూడా ఆయన గమనిస్తున్నాడు. చూడండి, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకుని ఉన్నాయి. అదంతా కూడా ఆయన యొక్క చొక్కాయితోటే నింపబడింది. ఆయనకు పైగా సరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కనికి ఆరేసి రెక్కలు ఉండేది. ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెండుతో ఎగురుచుండేది. ఇక్కడ ఆ పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. ప్రభు ఆసీనుడై ఉండటము, ప్రభు మీద సెరూపులు, ఆ దూతలు, ఆ దూతల యొక్క పరిస్థితి, వాళ్ళు ఎలాగున్నారు, ఇదంతా కూడా ఆయన ఆ దర్శనంలో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూసినప్పుడు ఇక్కడ మనం చూస్తే 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరముల గడప వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ఇక్కడ చూస్తే ఎంతో మరి ఆ యొక్క మహిమను వర్ణించలేనంతగా ఆయన చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు వెంటనే ఈయన ఏమైంది అని మనం గమనించినట్లయితే చూడండి, 5వ వచనంలో, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యముల అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిన అనుకుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆయన దేవుని యొక్క ఆ మహిమను, ఆయన కూర్చున్న విధానం, ఆ పరిసరాలు అవన్నీ ఎప్పుడైతే చూచాడో ఈయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అప్పుడు తను తాను పరీక్షించుకున్నాడు, తన స్థితిని తను గమనించగలిగాడు. ఎప్పుడు మనము సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానంలోనికి వస్తాము అంటే మరి ఆయన వాక్యము ద్వారా మనము వెలిగించబడినప్పుడు, మన కళ్ళకు ఉన్నటువంటి ఆ పొరలు రాలినప్పుడు, మనం ఏ భ్రమలో ఉంటామో ఆ భ్రమ తొలగించబడినప్పుడు మాత్రమే సత్యమును కూర్చున్నటువంటి అనుభవం జ్ఞానంలోనికి రాగలుగుతాము అని ఇక్కడ ప్రవక్త మరి యెషయా ప్రవక్త మనకి తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి జనుల మధ్య నివసిస్తున్నాడు, నేను నశించిపోయే స్థితిలో ఉన్నా. అప్పటి వరకు ఆయన తను తాను గ్రహించుకోలేదు, తన స్థితిని గ్రహించుకోలేదు, తను ఎలాగున్నాడో గ్రహించుకోలేదు, ఎవరి మధ్య ఆయన ఉన్నాడో ఆయన గమనించలేదు. అయితే ఎప్పుడైతే ప్రభు ఆయన్ని దర్శించాడు అప్పుడు ఆయన తను తాను గ్రహించగలుగుతున్నాడు. చూడండి, ఇది ఇక్కడే పెట్టుకుని హోషియా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, హోషియా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం, మనము ఎప్పుడు ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతామంటే 3వ వచనంలో, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి, ఉదయం వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షములే ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షములే ఆయన మన యొద్దకు వచ్చును. మనకి వాక్యము సమృద్ధిగా వస్తుంది. ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఆయన గూర్చినట్టు ఆయన యొక్క మహత్యాన్ని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రేమను మనం గ్రహించినప్పుడు మనం ఏం చేయబడతాం, మన మనోనేత్రాలు వెలిగించబడుతుంది. ఉదయం వస్తుంది, మరి ఉదయం ఏ రీతిగా వస్తుందో, వర్షం ఏ రీతిగా వస్తుందో, ఇట్లా క్రమము ఏ రీతిగా భూమిలో జరుగుతుందో అదే రీతిగా మనం జ్ఞానం సంపాదించుకోవాలి అంటే వాక్యం యొద్దకు మనం రావాలి. వాక్యాన్ని మనం మన జీవితాలకు అన్వయించుకోవాలి. వాక్యం ద్వారా మన మనోనేత్రాలు తెరవబడాలి. అప్పుడు మాత్రమే సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి వస్తాము అనేది ఇక్కడ మనకు వాక్యం తెలియచేసేటువంటి సత్యం. సరే, సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానం మనం ఎరిగాము. అయితే మనం ఏం చేయాలా? చాలు, పరలేదు అని అంతటితో మనం సంతృప్తి చెందకూడదు అనేది ఈ ప్రవక్త మనకు హెచ్చరికను చేస్తున్నాడు. చూడండి, ఎప్పుడైతే ప్రభువును చూచాడో, ప్రభు యొక్క దర్శనాన్ని చూచాడో, ఆయన మహత్యాన్ని గమనించాడో, తను తాను గమనించుకున్నాడు, తన అపవిత్ర స్థితిని ఎరిగాడు. ఎరిగినప్పుడు ఆయన అంటున్నాడు కదా, తను దేవునికి అప్పగించుకుంటున్నాడు, తన స్థితిని దేవునికి అప్పగించుకుంటున్నాడు. అప్పగించుకున్నప్పుడు రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితను అనుకుంటుంది. అప్పుడు ఆ సెరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. ఎప్పుడైతే ఆ యొక్క అగ్ని ఆ కారు చిచ్చొచ్చి తన పెదవులకి కాల్చబడ్డాయో ఆయన పాపమంతా కూడా ప్రాయశ్చిత్తమైంది. ఈ సత్యమును కూర్చినటువంటి అనుభవ జ్ఞానంలో తర్వాతి మెట్టు ఏంటి అంటే, ఎప్పుడైతే ఆయన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తమును ఉందాడో అప్పుడు అంటున్నాడు కదా, అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతట నేను చిత్తగించము నేనున్నాను, నన్ను పంపమనగా. రక్షించబడ్డాం, సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం కలిగి జీవిస్తున్నా, అయితే కలిగి జీవిస్తున్నటువంటి మన బాధ్యత ఏంటి అనేది కూడా ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. ఈయన పరీక్షిస్తున్నాడు, ప్రభు పరీక్షిస్తున్నాడు, నా నిమిత్తం ఎవరు వెళ్తారు, ఏమి రియాక్షన్ ఎలా ఉంటుంది. ఈ మనోనేత్రాలు వెలిగించబడినటువంటి తర్వాత, సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన తర్వాత మన రియాక్షన్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును, పని ఉంది, పరిచర్య ఉంది, మరి దాని నిమిత్తం ఎవరు వెళ్ళాలి, ఎవరిని పంపించాలి, ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నించినప్పుడు ఈయన అంటున్నాడు కదా, నేను చిత్తగించము నేనున్నాను, నన్ను పంపము అని ఆయన సెలవిస్తుంటున్నాడు. కనుక మన జీవితాల్లో రక్షించబడినటువంటి మనం, సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన మనము దేవుని పని పరిచర్య కొరకు, అది ఏదైనా కావచ్చు కానీ అది దేవుని చిత్తానుసారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఏ విషయం కొరకై నిన్ను దేవుడు నియమించాడో ఆ గ్రహింపుతో మనం పని పరిచర్య చేసినట్లయితే అది ఫలభరితమవుతుంది. ఏదో ఉద్రేకంతోటో లేదో ఏదో చెయ్యాలి అన్నటువంటి మన సొంత స్వచిత్తంతో చేసినట్లయితే అది ఎప్పుడు కూడా ఫలభరితంగా ఉండదు అనేది వాక్యం మనకు తెలియచేసేటువంటి సత్యం. అనేక సార్లు మనము ఏదంటే అది చేయటానికి మనం సాహసం చేస్తుంటాం, కానీ అది దేవుని చిత్తమా, ఈ పనిలో నన్ను దేవుడు నియమించాడా అనేటువంటి గ్రహింపు, ఆయన సన్నిధిలో ఆయన సమాధానం కొరకు మనం వేచి ఉన్నాం. అందుకనే అనేక సార్లు ఫెయిల్యూర్స్ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అడిగాడు, దేవుడు అడిగినటువంటి వెంటనే ఈయన ఒప్పుకున్నాడు, ఆయన పని చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే అపొస్తల కార్యం 9వ అధ్యాయంలో మనోనేత్రాలు వెలిగించబడక ముందు మరి ఆ యొక్క సౌలు జీవితం మనం ఎరిగినటువంటి విషయమే. ఆయన జీవితంలో ఆయన జయం ఏంటి అంటే 9వ అధ్యాయం 1వ వచనంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యందకు వెళ్ళి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అపొస్తలుడైనటువంటి పౌలు గత జీవితము ఆయన దేవుని యొక్క ప్రభు యొక్క శిష్యులను బెదిరించడం హత్య చేయటం అదే ఆయన యొక్క ప్రాణాధారం, అదే ఆయన యొక్క జీవితం, దాన్నే మరి ఆయన జయంగా పెట్టుకున్నాడు. కానీ ఈయనకి ఈ ధర్మశాస్త్రం అంతా తెలుసు. మనం అపొస్తల కార్యము 22వ అధ్యాయంలో ఆయన గత జీవితాన్ని అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి మనం ఆ మాటలు కూడా కొన్ని మనం గమనించినట్లయితే అపొస్తల కార్యం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం రక్షించబడి ఉంటాం, బైబిల్ అంతా తెలుసుంటది, మరి అన్ని పరిచర్యలో మనం పాల్గొంటూ ఉంటాం, అయితే సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానం మనలో ఉండదు. ఎందుకు అంటే మన మనోనేత్రాలు మూయబడి ఉంటాయి, ఆ దేవుని యొక్క గ్రహింపు అనేది మనలో ఉండదు. అందుకనే ఇక్కడ ఆ పని పరిచర్య నిలిచి ఉండేదిగా ఉండదు. అది దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు దానికి తగిన బహుమతి మనకి ఇవ్వడు. ఆ గ్రహింపు లేకుండానే మనం చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మరి అనుభవంతో, సత్యమును గుర్చినటువంటి అనుభవంతో మనం ముందుకు సాగాలి. ఇక్కడ మనం చూసినట్లయితే అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెప్తున్నాడు తన గత జీవితాన్ని గురించి 3వ వచనంలో 22:3లో, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదులను
అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గూర్చి ఆసక్తుడనయ్యుండి. ఇక్కడ ఈయనకి దేవుని గూర్చినటువంటి ఆసక్తి లేదా? ఉంది. ధర్మశాస్త్రం తెలీదా? తెలుసు. అయితే ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు యొక్క శిష్యులను బెదిరించటం, హత్య చేయటం. ఈ దినాల్లో మనకు వాక్యం తెలీదా? తెలుసు. వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? చెయ్యట్లే. 100% మనం చేస్తున్నామా? ఆయన ఆశించిన రీతిలో మన యొక్క నడత ఉందా? మనల్ని మనం పరీక్షించుకుంటే మనం చాలా వాక్యపు వెలుగులో మరి కొరవడినటువంటి అనుభవాలు ఎన్నో ఉంటాయి. కొరవడినటువంటి ఆ యొక్క కొన్ని లక్షణాలు ఉంటాయి. అయితే వాటిని గ్రహించి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలి. ప్రభువా, ఈ లక్షణం ఉంది, ఇదిగో నీకు నీకు ఇష్టం లేనిది నా జీవితంలో ఉంది అని ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆయన తీసివేసి సంపూర్ణంగా మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. మనం ఏదో రక్షించబడ్డాంలే, పని చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, మనం ఈ లోకాన్ని విడిస్తే వెళ్ళిపోతాము అనేటువంటి భ్రమలో ఎప్పుడూ ఉండకూడదు అనేది వాక్యం సెలవిచ్చే సత్యం. మనకు తెలుసు, ఇజ్రాయేలీ ఐగుప్తు దేశం నుంచి అనేక మంది బయలుదేరారు. 600,000 కాల్బలం అన్నాడు. ఇంకెంతో మంది అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు. కానీ కానాను ఎంతమంది చేరారు? యెహోషువా, కాలేబు, వాళ్ళిద్దరే చేరగలిగారు. మరి మనకు వాక్యం సెలవిచ్చేది ఏంటి అంటే, మరి దేవుని రాకడలో ఆయన ఆ గుర్తులన్నీ చెప్పేటప్పుడు అంటాడు కదా, మరి ఇద్దరు తిరగలి విసురుతూ ఉంటారు, ఇద్దరు పడుకో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. 50-50% మనం అనుకుంటాం రక్షించబడినటువంటి వాళ్ళందరూ, క్రైస్తవులందరూ పరలోకానికి చేరుతారు అంటే అది అసంభవం అనేది మరలా మరలా దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఈ ఉదయకాలం మనల్ని మనం పరీక్షించుకోవాలి. రేపు గుడ్ ఫ్రైడే, మరి లెంట్ డేస్ ఎంతో మంది ఆచరించి ఉంటారు, ఎంతో మంది ఉపవాసాలతో. ఆ ఉపవాసం దేని కొరకైనటువంటి ఉపవాసం? ఈ 40 దినాలు దేని కొరకు ఉపవసించావు? మరి నీ ఆత్మీయ క్షేమం కొరక, నీ భౌతికమైన అక్కర్ల కొరక, నువ్వు లోతైన అనుభవంలోనికి రావాలని, ఆ సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలో నిలిచి ఉండాలని, అటువంటి దాని కొరకైనటువంటి ఉపవాసంతో మరి ఉన్నావా? లేదా ఏదో యాంత్రికమైనటువంటి భక్తిలో అందరూ ఉంటున్నారు 40 దినాలు ఉపవాసం ఉండాలని ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి మనం ఉపవాసముతో నిజంగా ఇటువంటి అనుభవంతో మనం ఉపవసించినట్లయితే దేవుడు ఎంతగానో వాడుకోవటానికి మనల్ని ఇష్టపడుతున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. అటువంటి వారు ఎవరు కనబడతారా ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అపొస్తలులైనటువంటి పౌలు గత జీవితంలో ఆయన యూదుడే, అంతేకాదు గమలియేలు పాదముల యొద్ద పెరిగినటువంటి వ్యక్తే, ధర్మశాస్త్రమందు నిష్ట కలిగినటువంటి వ్యక్తే. అయినా కానీ మనోనేత్రాలు వెలిగించబడినంత వరకు కూడా ఆయన దేవుని కొరకు వాడబడలేదు. ఇక్కడ మనం గమనించినట్లైతే అపొస్తల కార్యం 9వ అధ్యాయంలో ఒకానొక దినం వచ్చింది, 3వ వచనంలో అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలుతో కూడా అనేక మంది చుట్టూ ఉన్నారు కదా, కానీ సౌలును ఒక్కనే దర్శించగలిగాడు. మరి సౌలును ఒక్కనే సంధించాడు. అనేక మంది ఉండొచ్చు, మన కుటుంబంలో అనేక మంది ఉండొచ్చు, కానీ దేవుడు నిన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడు, నిన్నే ఆత్మీయతలు ఎందుకు కొనసాగింపు చేస్తున్నాడు అంటే మరి అనేకులకు నువ్వు మార్గదర్శకంగా ఉండాలి. అనేకుల్ని ఆ వెలుగు వైపుగా నడిపించాలన్నదే నువ్వు ఎదగాలి. అనేకుల్ని ఆ యొక్క సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానంలోనికి నడిపించాలి అన్నదే దేవుని యొక్క సంకల్పం. అది గ్రహించిన వారంగా మనం ముందుకి సాగాలి. ఇక్కడ మనం చూస్తే మరి నేల మీద పడిపోయాడు. ఆ దర్శనం ఆయన సంధించినప్పుడు తను మరి ప్రభువా 5 అంటాడు, ప్రభువా నీవెవడవని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలుపబడనని చెప్పాను. కనుక ఒకనొక దినాన మనోనేత్రాలు, అక్కడైతే ఆయన గుడ్డితనం ఆ కళ్ళు అంధకారం అయిపోయింది, తిరిగి ఆ పొరలు రాలినట్లుగా వాక్యం మనకు సెలవిస్తుంది. చూడండి ఇక్కడ 13వ వచనంలో, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చను. అయితే ప్రభు అంటున్నాడు, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పెను. ఇక్కడ సత్యమును గుర్చినటువంటి అనుభవం జ్ఞానంలోనికి వచ్చిన తర్వాత ఈయన మౌనంగా కూర్చోలేదు. ఏమంటున్నాడు, ప్రభు నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో దాని కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితంలో మనము సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన తర్వాత అనేక శ్రమలు, అనేక పోరాటాలు, అనేక పరిస్థితులు కుటుంబంలో, బయట మనం పనిచేసే చోట, అయితే వాటన్నిటిలో కూడా జయ జీవితంతో ఆయన్ని మహిమపరిచే విధంగా ఉంటాము అనేటువంటి ఆ యొక్క మరి లక్ష్యముతో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ గ్రహింపుతో మనం మన జీవితాలు కొనసాగించాలి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఈ లోకం మట్టుకే క్రైస్తవులుగా ఉండటానికి కాదు, ఆయన పని చేయటానికి, ఆయన పరిచర్య చేయటానికి, ఆయన కొరకు శ్రమలు భరించటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఈ శ్రమలకు మనం ఇష్టపడతాం, ఎప్పుడు మనం ఈ శ్రమలకి మనం లొంగుతాం, లోబడతాం అంటే ఆ సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉన్నప్పుడే. పై భక్తి కలిగి ఏదో రక్షింపబడ్డాంలే అని మన జీవితాల్లో అంతవరకే మనం ఉంటే ఏ శ్రమకు కూడా మనం ఇష్టపడం, ఏ వ్యాధికి ప్రభు అప్పగించే ఏ వ్యాధికి కూడా మనం ఇష్టపడ్డాం. ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది అని ప్రశ్నించే వారంగా ఉంటాం. అయితే ఎప్పుడైతే మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయో ఆయన మహత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించగలుగుతామో దేవుడు మనకు అనుమతించే ప్రతి పరిస్థితికి కూడా మనం లోబడే వారంగా ఉంటాము అనేది వాక్యం మనకు సెలవిచ్చే సత్యం. ఆయన మహిమ కొరకే మన జీవితాలు ఉండటానికి మనం ఇష్టపడతాము అనేది అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా మనకు దేవుడు తెలియచేసేటువంటి సత్యం. కనుక మన జీవితాలు ఈ ఉదయకాలం ఎలాగున్నాయి, మరి దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్నటువంటి మనం, రక్షణ గుర్చినటువంటి రక్షణలో కొనసాగుతున్న మనం, మన రక్షణను ఎలాగూ కాపాడుకుంటున్నాం, అంతేకాదు సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానముతో ఎలాగ ముందుకు సాగుతున్నాం, ఆయన పని కొరకు, పరిచర్య కొరకు, మన వంతులో మనకు అప్పగించబడిన పని పరిచర్య, మనకు అప్పగించబడిన పని పరిచర్య, ఇది మనం అండర్లైన్ చేసుకోవాలండి. ఏదంటే ఏ పని అంటే ఆ పని కాదు, ప్రభు పని ఉండొచ్చు కానీ దేవుడు నీతో ఏం మాట్లాడాడు, ఏ పని కొరకు నిన్ను నియమించాడు, నువ్వు అడిగావా, నువ్వు గ్రహించావా నీ పని ఏంటి? మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, ఏ పని కొరకు దాన్ని దేవుడు నియమించున్నాడు. ఆ పని అది చెయ్యాలి అంతే, అంతేకాని కాలు చేసే పని చెయ్యి, చెయ్యి చేసే పని కాలు చేస్తే అస్తవ్యస్తం అయిపోతుంది. కనుక మన జీవితాల్లో మనం ఆ గ్రహింపు కలిగి ఉండాలి. ఎప్పుడు ఆ గ్రహింపు వస్తాము అంటే ఈ సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉన్నప్పుడే. నా జీవితంలో కూడా అనేక దినాలు, అనేక సంవత్సరాలు ఈ గ్రహింపు లేక నేను కొనసాగాను. అయితే దేవుడు నన్ను నాతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము మీకు చెప్తున్నాను కానీ మొట్టమొదటిగా దేవుడు నాతో మాట్లాడాడు. సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానంలో నువ్వు ఉన్నావా అని దేవుడు నన్ను ప్రశ్నించాడు. అందుకే దాని గురించి నేను ధ్యానించినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు నాకు బయలుపరిచాడు. ఇది ఎవరో చెప్పింది కాదు, ఇది నా వ్యక్తిగతంగా నేను అనుభవపూర్వకంగా ఎరిగి నేను మీతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాను. అనేక దినాలు ఇది పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది, మరి దేవుడు ఈ దినాన నాకు సమయం ఇచ్చాడు. మనం చూసినట్లయితే మరి ఈ ఋతు గ్రంథంలో కూడా మనం చూస్తే ఋతు కూడా మరి దేవుణ్ణి ఎరిగింది, దేవుని యొక్క మహత్యాన్ని గ్రహించింది. ఆమె మోయాబు స్త్రీ అయినప్పటికీ కూడా, అన్యురాలైనప్పటికీ కూడా దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడింది, తద్వారా దేవునికి విధేయత చూపించింది. ఎంతగానో ఆమె మరి ఆ యొక్క దావీదు వంశములు, మరి యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు ఉండటానికి ఒక అన్య స్త్రీగా దేవుడు ఉంచినట్లుగా వాక్యం మనకు సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే మరి ఈ యొక్క అనుభవంలో విధేయతతో మనం జీవిస్తామో దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉంటాడు, దేవుడు మనల్ని ఘనపరిచేవాడిగా ఉంటాడు, దేవుని సన్నిధిలో మనం ఆ బహుమానాలు పొందుకోవటానికి అర్హులుగా మనల్ని చేస్తాడు అనేది వాక్యం మనకు సెలవిచ్చేటువంటి సత్యం. మనం గమనించినట్లయితే సత్యమును పొచ్చినటువంటి అనుభవ జ్ఞానం లేక నష్టపోయినటువంటి వ్యక్తులు కూడా అనేక మంది బైబిల్ గ్రంథంలో మనకి దేవుడు చూపిస్తూ ఉంటాడు. దేవుణ్ణి ఎరిగాము అని చెప్పుకుంటూ మరి వాళ్ళు మధ్యలోనే ఆపేసినటువంటి వాళ్ళు, అంటే దానిలో కొనసాగలేక నష్టపోయినటువంటి వాళ్ళు కూడా ఎంతో మందిని మనకి వాక్యం సెలవిస్తుంది. చూడండి, యూదా ఇస్కరియోతు విషయంలో దేవునితోటే ప్రభువుతోటే ఉన్నటువంటి వ్యక్తే, మరి ప్రభువు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు ఘనకార్యాలు చూస్తున్న వ్యక్తే, మరి ఎంతో వాక్యం విన్నటువంటి వ్యక్తే, అయితే ఏం చేశాడు, ప్రభునే అప్పగించటానికి సంసిద్ధపడ్డాడు. ఎందుకు, మనోనేత్రాలు వెలిగించబడలేదు, ఉన్నాడు, ఆయనతో ఉన్నాడు, 3.5 సంవత్సరం ఆయనతో తిరిగాడు, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశాడు, అయినా ఆ గ్రహింపు లేదు. అయితే ఆఖరికి తన జీవితం ఎంతగా నష్టపోయిందో మనకు వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, అటువంటి నష్టాన్ని మనం కొని తెచ్చుకోకూడదు. వాక్యం కరువు అయ్యేటువంటి దినాలు మన ముందుంటున్నాయి. పరిస్థితులు ఎంతో మరి రేపు ఏం జరుగుతుందో తెలియనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఏది ఏమైనా, ఏ పరిస్థితి అయినా మనం ఆత్మీయంగా ముందుకు కొనసాగాలి అంటే ఈ యొక్క అనుభవ జ్ఞానంలో మనం ఉండాలి. అప్పుడే మనం దేనికి భయపడం. మనం చూసినట్లయితే మరి ఇస్కరియోత్ యూదాకి ఎంత అవకాశం ఇచ్చినా కూడా తను సమకూర్చబడటానికి ఇష్టపడల. ప్రభు ఆ యొక్క మేడ మీద, గది మీద ప్రభు బల్ల విరిచేటప్పుడు, అందరి పాదాలు కడిగినప్పుడు ఇస్కరియోత్ యూదా పాదాలు కూడా కడిగాడు. అప్పుడు కూడా తనలో కనికరం అనేది, ఆ మనోనేత్రాలు వెలిగించబడటం అనేది తనలో రాలేదు. తీరా తను చేసింది తప్పు అని తెలుసుకున్నప్పుడు సరైనటువంటి గ్రహింపు లేకుండా అయిపోయింది. ప్రభు దగ్గర పశ్చాత్తాపడలా, ప్రభు సన్నిధికి వచ్చి క్షమాపణ కోరల. ఏం చేశాడు, తను తాను నాశనం చేసుకోవటానికి తను ప్రేరేపించబడ్డాడు. సాతాను ఆ విధంగా ప్రేరేపించాడు. అదే శిష్యుల్లో ఉండేటువంటి పేతుడు కూడా మరి ఎంతో బొంకాడు, అయినా ఏం చేశాడు, ప్రభు వైపు చూడగలిగాడు, ప్రభువును చూశాడు, కన్నీటితో పశ్చాత్తాపముతో ఆయన విలపించాడు. అయ్యో ప్రభువా, నువ్వు చెప్పావు, అయినా నేను ఈ పొరపాటు చేశానని ఎంతగానో విలపించాడు, తిరిగి సమకూర్చబడ్డాడు. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప భాగ్యం. ఈ దినానికి మనం సజీవంగా ఎందుకున్నాము, ఎందుకు ఈ దినానికి, ఈ దినాన ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఇంకా మనలో ఏదో ఉంది, అందుకే మనం సరిచేసుకోవాలి, సంపూర్ణం చేయబడాలి. దేవుడు ఎంత దీర్ఘశాంతుడు, ఎంత కృపా సత్య సంపూర్ణుడు అంటే మరి మనం అనుకుంటాం ఏదో మన ఆయుష్ పెరుగుతుందిలే అని మనం అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని ఉంచిన ఉద్దేశాన్ని మనం గ్రహించలేకుండా ఉన్నాం. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం అడగాలి, ప్రభువా నువ్వు నన్ను ఉంచిన ఉద్దేశం ఏంటో నా జీవితంలో సంపూర్ణం చేయి. అనుదినము కూడా మనం ఆయన సన్నిధిలో ఈ మాట అడగాలి, ఎందు నిమిత్తం నన్ను ఏర్పరచుకున్నావు, ఎందు నిమిత్తం ఇంకా ఉంచావో, ఇంకా నాలో ఏ బలహీనతలు ఉన్నాయో, ఏది సంపూర్ణతలోనికి ఇంకా రాలేకపోతున్నాను, దాన్ని సరిచేయి ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో నిత్యము ఆయనతో మనం విజ్ఞాపన చేయాలి. ఆయనతో మనం ప్రార్థన, ఆయనకి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉంటాడు. సంపూర్ణత లేకుండా మనం ఆయన సన్నిధికి చేరలేమండి. మనకు తెలుసు ఈ లోకంలోనే మరి రావాల్సినటువంటి మార్కులు రాకపోతే ఒక్క మార్కు తగ్గినా కూడా ఏం చేస్తారు, ఫెయిల్ చేసేస్తారు. అయితే మరి ప్రభు సన్నిధికి వెళ్ళేటువంటి ఆ పరిశుద్ధుడు, ఆ మహిమోన్వతుడు అయినటువంటి దేవుని సన్నిధికి మనం వెళ్ళాలంటే ఇంకా మనం ఎంత సంపూర్ణతలోనికి రావాలో, మనము సిద్ధపడాలో మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మన జీవితాల్లో అట్టి గ్రహింపుతో మనం ముందుకి సాగాలి. చూడండి, మనం గనక గమనించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనంలో ఇక్కడ ఒక మాట అంటాడు. 10వ అధ్యాయం 26వ వచనం, మరియు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను సహింపబో తీక్షణమైన అగ్ని ఇకను
ఉండును. ఇక్కడ చూడండి ఎంత భయంకరమైనటువంటి మాట మనకి లేఖనాల్లో రాయించి పెట్టున్నాడు. మనము సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా తెలిసి తెలిసి పాపం చేస్తే దానికి బలి ఇంకా ఉండదంట. అయితే న్యాయపు తీర్పు కొరకు ఆ తీక్షణమైనటువంటి అగ్ని మనకి నిలబడి ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి మన జీవితంలో మనం అనునిత్యము దేవుణ్ణి వేడుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభువా మరి నేను రక్షింపబడ్డా, ఓకే, అయితే సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలో ఉన్నానా? ఒకవేళ ఆ అనుభవ జ్ఞానంలో నేనుంటే నువ్వు అప్పగించిన పని నేను కొనసాగిస్తున్నానా? ఆ పనిలో నేను నిలబడగలుగుతున్నానా? ఆ పని సరైనదిగా నీ సన్నిధిలో నిలబడేదిగా ఉందా లేదా? ఒకవేళ ఇది ఎరిగి కూడా తెలిసి కూడా నిర్లక్ష్యంగా మనం జీవించినట్లయితే ఆ యొక్క ఆ రాకడలు ఆ అగ్ని కొరకు మనం ఎదురు చూడాలి అని వాక్యం సెలవిస్తుంది. విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని ఇకను ఉండును అని, విరోధులకి అగ్ని, అయితే అగ్నికి ఇప్పుడు ఎవరు ఆహుతి అవుతున్నారు? మరి సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగి కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసేటువంటి వాళ్ళని ఈ యొక్క అగ్నికి దేవుడు అప్పగించేవాడిగా ఉంటున్నాడు అనేది వాక్యం మనకు తెలియచేసేటువంటి సత్యం. ఈ ఉదయకాల సమయమందు మనల్ని మనం పరీక్షించుకొని మరి మన జీవితాలు ఎలాగున్నాయో, ఆయన సన్నిధిలో మనం ఏ రీతిగా కొనసాగుతున్నామో వాక్యపు వెలుగులో పరీక్షించుకొని సరిదిద్దుకొని సరిచూసుకొని సరిపోల్చుకొని సమకూర్పు కొరకు ఆయన సన్నిధిలో మనం వేడినట్లయితే ఆయన నిత్యము మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడుగా తండ్రికుడు పార్శ్వమును ఉన్నాడు. మరి మనల్ని సరిచేయటానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. కనుక ఆయన అట్టి కృపను మనకు అనుగ్రహించి మరి ఆయన కోరిన రీతిలో ఆయన మనల్ని నడిపించునుగాక. ఆయన రాకడిలో ఆయన సన్నిధిలో మనము బహుమానాలు పొందుకునేటువంటి వారంగా మనల్ని సిద్ధపరచునుగాక. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపించునుగాక. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్.